మంత్రపతిని ఒక్కొక్క శక్తిగా దర్శిస్తున్నప్పుడు ఒక్కొక్క మూర్తిగా దర్శనం ఇస్తుంటాడు. ఆ మంత్రం జపం చేసే వాళ్ళకి ఆ మూర్తి అనుగ్రహం లభిస్తుంది. అన్ని హిస్టరీల కింద చూడకూడదు, దేవతా రూపాలన్నీ హిస్టరీల కింద చూడకూడదు, ఉపాసన కింద చూడాలి. ఆ ఉపాసకుడికి ఆ రూపము సత్యం. ఎవరంటే ఆ రూపం నిజంగా ఉందా అంటే ఉంది. ఎవరికి ఉపాసకుడికి మరక్కదు. ఆ ఉపాసకుడికి ఆ రూపం సత్యం ఉన్నది గణపతక్కడే. వాడు ఆ మంత్రంతో ఉపాసించినప్పుడు ఆయనకు ఆ మూర్తిగా గోచరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఉదాహరణకి ఒక నూతులు నీళ్లు ఉన్నాయి, మీరు చేతతో తోడుతారు. నువ్వు ఏ చేత తెలుసు కదా, సంతోషం. నూతులు నీళ్లు తోడినప్పుడు చేత బకెట్, ఆ బకెట్ ఏ ఆకారం ఉంటే నీళ్ళ ఆకారంలో వస్తాయి. బకెట్ గుండ్రంగా ఉంటే నీరు గుండ్రంగా ఉంటుంది, బకెట్ స్క్వేర్గా ఉంటే నీరు స్క్వేర్గా వస్తుంది. స్క్వేర్ దేనిది, బకెట్దే నీడిదా, బకెట్దే. కానీ బకెట్ ఆకారంలో కనబడతాడు. అలాగే మంత్రం ఒక బకెట్ లాంటిది అయితే, భగవత్ శక్తి నీరు లాంటిది అయితే, మంత్రానికి తగ్గట్టుగా భగవద్ ఆకారం లభిస్తుంటుంది. నీరు తెలుసుకోవడం అలా వచ్చిన 32 ఉపాసనా రూపాలు. ఇక అవతారాలు ఇవన్నీ కూడా మనకి ఆ భగవంతుడి మహిమను తెలుసుకోవడానికి పెద్దలు చెప్తూ ఉంటారు. మొత్తానికి ఇప్పుడు గణపతి ఆవిర్భావ కథలు సుమారు నేను మీకు 4 చెప్పాను. ఈ 4 మీరు గమనించితే అదొక కామన్ ఫ్యాక్టర్ తీసుకుందాం. ఇప్పుడు పురాణాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తున్నాను. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే శివ పార్వతుల యొక్క తనయుడు గణపతి, వాళ్ళిద్దరి యొక్క ఏక రూపం గణపతి. అది దాని కామన్ ఫ్యాక్టర్. అంటే మరి సృష్టికి ముందు కనిపించే గణపతి ఎవరు అంటే ఓంకారం యొక్క స్వరూపమే. ఓంకారము ఈశ్వర స్వరూపము. ఆయన ప్రపంచంగా దానిని వ్యక్తపరిచినప్పుడు ప్రకృతి అనేది రెండవది కలిసింది. పరమేశ్వరుడు తన శక్తితో ప్రపంచాన్ని నిర్మాణం చేస్తారు కనుక శక్తికి ప్రకృతి అంటారు, పరమేశ్వరుడు పురుషుడు అంటారు. ఈ ప్రకృతి పురుషతత్వం ప్రణవంలో దాగి ఉన్నది. అది మొట్టమొదటి బ్రహ్మగారికి కనిపించిన రూపం. ఆ ప్రకృతి పురుషతత్వమే పార్వతి పరమేశ్వరుల రెండు విడివిడి రూపాలైంది. వాళ్ళ యొక్క తనయుడు గణపతి అయినప్పుడు వాళ్ళిద్దరు కలిపి గణపతి అయ్యాడు. అది తెలుసుకోవాలి. కనుక గణపతి అంటే పార్వతి పరమేశ్వరుల ఏకతత్వము, లేదా ప్రకృతి పురుషుల యొక్క ఏకత్వము అని అర్థం. అందుకే కేవలం ప్రకృతి వల్ల సృష్టి జరగదు, కేవలం పురుషుడు వల్ల సృష్టి జరగదు, రెండు కలిస్తేనే సృష్టి జరుగుతుంది. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. ఇది మ్యాటర్ అండ్ ఎనర్జీ లాంటిది. రెండు కలిసి ఉంటాయి కానీ విడివిడిగా లేదు. ఇప్పుడు తీపి కావాలి, తీపి అనేది లడ్డు లేదా మైసూర్ పాకు వీటి వల్ల రావాల్సిందే తప్ప నాకు లడ్డు వద్దు మైసూర్ పాకు వద్దు తీపి కావాలి అంటే పదార్థం లేకుండా రుచి ఎలా వస్తుంది? కనుక రెండు ఉండవలసింది. అదేవిధంగా ప్రకృతి పురుషుడు కలిసి ఉంటారు ఇక్కడ. ఆ ప్రకృతి తత్వం అమ్మవారు, పురుషుడుతో అయ్యవారు. ఇది మనందరికీ తెలిసింది. ప్రకృతి పురుష అనే తత్వం బేసిక్ హిందూకు కూడా ఉన్నటువంటి అవగాహన. ఈ ప్రకృతి పురుష స్వరూపమే పార్వతి పరమేశ్వరుడు. గణపతి వాళ్ళిద్దరు తనయుడు. తనయుడు అంటే రెండింటి కలయికతో వచ్చినటువంటి వాడు అని అర్థమైపోతుంది. కానీ గణపతి ఎప్పుడు వ్యక్తమైన మనం తెలుసుకోవాల్సింది, ఈయన ప్రకృతి పురుషుల ఏకస్వరూపం అని దర్శించమన్నాడు. ఈ మాటని వల్లభేసు ఉపనిషత్తులు ఉపనిషత్తు చెప్తుంది. ఇప్పుడు వల్లభ వచ్చింది కనుక వల్లభ గణపతి పై ఉపనిషత్తు ఉంది, ఉపాసన ఉపనిషత్తు ఇది. దానిలో చెప్తున్నాడు, నరాకారో మాయా గజాకార పురుష ప్రకృతి పురుష అభేదాకృతి ధరో గజాననః. ఇది శాస్త్ర ప్రమాణం, నేనేదో కలపడం కాదు. ఇక్కడ స్పష్టంగా చెబుతుంది శాస్త్రం, నరాకారో మాయా. నరాకారం అంటే మానవాకారంగా కంఠము నుంచి పాదము వరకు కనబడుతున్నదంతా కూడాను నరాకారము మాయా. మాయా అంటే ఏంటి? ప్రకృతి. మాయాంత ప్రకృతి విద్యా మాయినంతు మహేశ్వరం అనే శాస్త్రవాక్యం. కానీ ప్రకృతి మాయా, అది కంఠము నుంచి పాదం వరకు కనబడుతుంది. పైనటువంటి గజనము గజాకారో పురుష పురుషుడు అన్నారు. ఎందుకంటే కేవల ప్రణవతత్వం ఈశ్వరుడు కనుక అది పురుషాకారం. ఈ ప్రకృతి పురుష అభేదాత్మక ఆకృతి ధర గజానన. కనుక ఎప్పుడెప్పుడు అయితే విడివిడిగా వచ్చిన మళ్ళీ కలియడం అనే కథలోనే అమ్మవారు శరీరం ఇస్తే శిరస్సు అయ్యవారు పెట్టారు. ఇది చెప్పడంలో ఉద్దేశం. అప్పుడు శరీరం అంతా ప్రకృతి అయినటువంటి పార్వతీదేవి అయితే శిరస్సు శివుడు పెట్టాడు ఉద్దేశంలో అది పురుష స్వరూపం అని చెప్పడం. అది ఆ కథలో తగిన అసలంతర అర్థం. ఇది మనం గ్రహించగలిగితే పిల్లలకి మీరు చిన్నప్పుడు చెప్పండి, ఇదిగో పెద్దవాళ్ళలో నిద్రపోతారు, వాళ్ళకి అర్థం కాదు. అందుకే మనకు చిన్నప్పుడు ఆ కథలు చెప్తారు పెద్ద. ఇప్పుడు నేనే ఈ ప్రశ్న వేసి ఎందుకు అలా చేసాడు అని చిన్నపిల్లాడు అడిగితే మీరు చెప్తే వాడికి అర్థమవుతుంది అసలు ప్రకృతి అంటే పురుషుడు అంటే. దానికి మెచ్యూరిటీ కావాలి. కొందరు అంటూ ఉంటారు, ఏమంటే మీరు భగవద్గీత చెప్తారు ఉపనిషత్తు చెప్తారు కానీ కొంచెం యువత వస్తే చాలా బాగుంటుందంటే. ఈ అడిగిన వాడు యవ్వనంలో వెళ్ళలేదు, వాడు ముసలాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ ఎందుకంటే ప్రతిదానికి ఒక మెచ్యూరిటీ ఉండాలి, ఒక మెచ్యూరిటీ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉండాలి. కనుక వయసుతో పాటు కొత్త ఆలోచన ధోరణి పెరిగేకి అది. కానీ ఎల్కేజీ స్టాండర్డ్లోనే మీ అమ్మాయి చెప్పలేదు ఎందుకంటే నడపకూడదు. అందుకు పిల్లలకి చెప్పేయాలనుకోకూడదు. కొందరు వాడు పిల్లల్ని సభకు తీసుకొస్తారు, మంచిదే తీసుకురావడం చాలా అవసరం. కానీ ఇక్కడ చెప్పేది మహావిషయం అయినప్పుడు పిల్లలకు అర్థం కాదు. మన పిల్లడు చెప్తాడు అమ్మ నాకేం అర్థం కాలేదు, ఆ తల్లికి ఎంత కోపం వస్తుందో ఏం చెప్పినా మా పిల్లడికి అర్థమయ్యేటట్టు చెప్పలేదు కనుక సరిగ్గా చెప్పలేదు. ఎందుకంటే మన మెచ్యూరిటీ లెవెల్ రావాలి, అది కావాలి ఇది అవసరం. అందుకే మనకు ముందు ఆయన త్రిశూలంతో కొట్టాడు, తల పడిపోయింది, ఇలాంటివన్నీ చిన్నప్పుడు చెప్తే గుర్తుండిపోతాయి. పెద్ద చెప్పి ఎదుగు ఇవి చెప్తే ఆ సీన్ పోయి అది రిజాల్వ్ అయి ఇది మిగులుతుంది తెలుసుకోండి. దీన్ని బట్టి చిన్నప్పుడే నేను ప్రకృతి పురుష తత్వం అని చెప్తే వాడికి ఏం అర్థం కాదు ఎందుకులేండి. ఎందుకంటే హిందూ మతంలో ఉన్న మహత్ విషయాలు ఒక కాస్మిక్ సీక్రెట్స్ అని చెప్తాయి, అవి అర్థం చేసుకోవడానికి వయస్సు రావాలి. అప్పటి వరకు భగవంతుడు ఎందుకు ఊరుకోకుండా మనకు కథ రూపంలో పెట్టారు ప్రతి వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు ప్రకృతి పురుష అభేదాత్మక ధరుడు ఇది పరిశీలించినట్లయితే కంఠం నుంచి పాదం వరకు జగం, కంఠం పైన గజం అన్నట్టు అద్భుతం. జగన్ గజం కలిస్తే గణపతి అంత విశేషమైన భావంతో జగన్ గజం జగ ప్రకృతి కనబడుతుంది విసిగు, అది సూక్ష్మమైనటువంటి తత్వం గజవదనలో కనబడుతుంది. ఇక్కడ జగన్ తిరగిస్తే గజం, ఈ గజ శబ్దానికి అర్థం మొక్కల పురాణం గొప్పగా చెప్తుంది. గ జ ఏనుగు అనేది సగుణపరమైన అర్థం, నిర్గుణపరమైన అర్థం చెప్పాలి కదా. గ జ సర్వ జగత్ ప్రళయకాలే ఎస్మిన్ గమ్యతే ఇది గమ్ యస్మాత్ జాయతే ఇది జ అన్నాడు. ఇక్కడ చదవండి, ప్రళయకాలంలో సర్వ ప్రపంచం దేనిలో గమనం అంటే లయమైపోతుందో అది గమ్, తిరిగి సృష్టిలో దేని నుంచి జ పుడుతుందో అది గ జ అన్నాడు. ఇక్కడ ఇక్కడ సృష్టి దేనిలో లీనమై తిరిగి కలుగుతుందో అది గజం, అది గజతత్వం, అది స్వామి యొక్క రూపంలో కనబడుతున్న వైభవం అన్నారు. ఇలా పరిశీలిస్తే ఎంత అందమైనటువంటి భావం మనకు గోచరిస్తున్నది ఇక్కడ. అందుకు స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పరిశీలించిన ఇది భావం. అయితే గజమే ఎందుకు ఎంచుకున్నారు? ఒక దానిలో అనేక భావాలు ఉన్నప్పుడు అదొక ప్రతీకగా కథగా మనకి ఇస్తాడు. అనేక భావాలు ఉన్నాయి చూడండి, గజం బలానికి సంకేతం, కానీ గణపతి దేనికి సంకేతం చూడండి, బలం. హేరంభ ఉపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉంది, ఆ ఉపనిషత్తులో పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్తూ నీ పిల్లాడే సామాన్యుడు అనుకున్నాడా, మనకు పిల్లాడైనంత మాత్రం చిన్నపిల్లాడే అనుకోవద్దు, వాడు చాలా గట్టికుడు సుమా నీ పిల్లాడు. బలానాం బల బలినాం అగ్రగణ్య హేరంభ ఉపనిషత్తులు మాత్రం ఇది, ఇతరు బలానికి బలం, బల ఇతరులకు దుఃఖలకు బలం ఇవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఇవ్వడు, ప్రాణులకు బలం ఇవ్వండి అంటే ఇవిడు బలం సురేంద్ర అన్నాడు. అది బలం, తద్ విష్ణోహ బలమాహు బలం. ప్రపంచాన్ని అంతా నడపాలంటే ఎంత బలం ఉండాలండి, ఈ బలెత్తడానికే నాకు బలం కావాలి. మరి ప్రపంచాన్ని పట్టి నడుపుతున్నవాడు ఒకడే పరమాత్మ ఉన్నాడు, ఎంత బలం కావాలి. వాతాద్ విష్ణోర్ బలమాహు మనం చదువుతూ ఉంటాం, అక్షరాదిత్యతే కానీ ప్రపంచాలంతటి పట్టిన బలం ఎవడో వాడు. మరి బలం అన్నప్పుడు స్వరూపం అంత కనబడాలి కదా, అందుకే గణపతి అంత బలంతో కూర్చుంటాడట. ఇప్పుడు హార్స్ పవర్ అని ఎలా అయితే మనం వాడుతున్నామో పూర్వకాలంలో బలానికి ఏనుగులు వాడేవారు. నాగాయుధ బలుడు అని భీముడికి పేరుంది, 10,000 ఏనుగుల బలము కలవాడు అని అంటారు. బలానికి ఏనుగులు వాడేవారు, కానీ గణపతి బలస్వరూపుడు. ఇప్పుడు ఎన్ని వచ్చేటువంటి ప్రణవస్వరూపుడు ఆయనే, బలస్వరూపుడు ఆయన. మూడవది ఏనుగు ఐశ్వర్యానికి సంకేతం. మీరు పరిశీలిస్తే ఏనుగును మనం గమనించినప్పుడు కేరళ మొదలైన రాష్ట్రాల్లో ఆలయాల్లో ఏనుగులు తప్పకుండా పెడతారు, అది ఐశ్వర్యమైన సంకేతం. అంతేకాదు కేరళలో కొన్ని ఇళ్లలో గుమ్మాల దగ్గర ఏనుగు ముఖం బొమ్మ, ఏనుగు దంతాలు పెడుతూ ఉంటారు, ఎందుకంటే ఐశ్వర్యం వస్తుంది అని. కానీ గణపతి ఐశ్వర్య స్వరూపుడు అని చెప్పడానికి కూడా గజవదనం, మరి గజలక్ష్మి స్వరూపం కూడా భావన చేస్తాం కదండి. కానీ గజ ఐశ్వర్యానికి సంకేతం. ఇప్పుడు ఎన్నొచ్చే ప్రణవము బలము ఐశ్వర్యము ఇవి ప్రధానంగా చెప్తున్నాం, కానీ వీటి సంకేతంగా స్వామిని చెప్తున్నారు. అంతేకాదు ఇంకొక రహస్యం దీనిలో దాగుంది, ప్రతి దాని వెనకాల ఉంటాయి. సప్త స్వరాలు చాలా మందికి తెలుసు, సారి గామ పాదాన్ని, ఒక్కొక్క స్వరం ఒక్కొక్క జంతువు నుంచి వచ్చింది అని చెప్తారు. ఇక్కడ షడ్జమం నెమలి యొక్క ధ్వని, కేకాధ్వని అంటారు, అది కేక అంటే అది నెమలి చేసే కంట తదుపరి కేక, దాని నుంచి షడ్జమం వచ్చింది. అలా ఒక్కొక్కటి కూడా ఋషభం వృషభం నుంచి వచ్చింది, ఇలా ఒక్కొక్కటి చూపిస్తారు. నీ నిషాదం ఇది ఏనుగు హింకాల నుంచి వచ్చింది, అది ఆశ్చర్యించండి. కానీ సరిగమ పదని అన్నప్పుడు మన శరీరంలో సప్త చక్రాలకి సరిగమ పదనికి అనుబంధం ఉంది. అప్పుడు సరిగ్గా మనం పరిశీలిస్తే నీ అనే తల దగ్గరికే వస్తుంది, సహస్రాస్థానం సరిగమ పద నీ నిషాదం ఏనుగు హింకార. కనుక నీ అనబడే హీంకారానికి మూలమైన గజం ఆయన యొక్క వదనంలో కనబడుతూ సప్తస్వరాకృతి గణపతి దర్శిస్తే నీ అనేది ముఖస్థానంలో కనబడుతూ అది మనకి దివ్యమైన గజవదనంగా కనబడుతుంది. నాదరూపంగా పరిశీలిస్తే ఇన్ని కలిసిపోయి ఉన్నాయి కనుక ఇన్ని గుర్తు పెట్టుకోవడం కంటే గజవదనుడిని నమస్కారం చేసుకోవడం చాలు, అన్ని దాని ఉంటాయి. ఇంకొకటి గణపతిని ఆదిదైవం అంటారు. ఆదిదైవం అనే దాని గురించి ఆలోచిస్తే ఇందాక మనం చెప్పిన దాంట్లో ఓంకారము ఆయన రూపము అని మనకు తెలిపేది ప్రణవస్వరూపం అక్కడ ఉండ అని తేలినప్పుడు ఓంకార్ అన్నిటికంటే ముందు పుట్టిన శబ్దం. అంటే ది మేనిఫెస్టెడ్ సౌండ్ ఫార్, ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మేనిఫెస్టెడ్ సౌండ్ ఫార్మ్ ఏదంటే ఓంకార్. మొట్టమొదటి శబ్దము ఓంకార్ వ్యక్తమయ్యి తర్వాత మిగిలిన శబ్దాలను ఉత్పన్నమయ్యాయని మన శాస్త్రం చెప్తున్నది. ఈ మధ్య చాలా మంది తెలుసుంటుంది, ది సౌండ్ ఆఫ్ సన్ అని నాసా వాళ్ళు పంపించి రికార్డ్ చేసి పంపించిన దాంట్లో సూర్యుడు నుంచి ఒక శబ్దం వెలువడుతోంది అనే శబ్దాన్ని రికార్డ్ చేశారు నాసా వాళ్ళు. ఆ శబ్దం ఓంకారం తప్ప మరొకటి కాదని రుజువైంది. ఇది ఆలోచించారు ప్రపంచం సృష్టి యొక్క సహజ శబ్దం. అది మొట్టమొదట ఆవిర్భవించిన సూర్యమండలం నుంచి మనకి వెలువడుతుంది, అదే ప్రపంచం అంతా వ్యాపించింది ప్రణవము. అందుకే వివేకానంద చెప్పిన మాట గుర్తొస్తుంది, సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది అన్నాడు ఆయన. ఆ మాట ఒకసారి గుర్తించుకుంటారు. మొత్తానికి ప్రణవం ఎటువంటి దివ్యత్వని, దాని నుంచే సమస్త దేవతలు ఆవిర్భవించారు. ప్రణవంలో మీరు పరిశీలించండి, అకార ఉకార మకారాలు కలిసి ప్రణవం. ఆ ఊ మ ఓం అన్నప్పుడు ఆ ఊ మ కలిపి ఓం అవుతుంది. ఇక్కడ అందులో ఆ ఊం అని మనం కలిసి పలికినప్పుడు పరిశీలిస్తే ఆ అంటే ఓపెన్ అవుతుంది, ఊ అంటే సస్టైన్ అవుతుంది, ఉమ్ అన్నప్పుడు క్లోజ్ అవుతుంది. కానీ ఓపెన్ అంటే సృష్టి, సస్టైన్ అంటే స్థితి, క్లోజ్ అంటే లయ. సృష్టి స్థితి లేని మూడు ఓంకారాలు ఉన్నాయి కనుక ఓం అంటే సృష్టి స్థితి లేని మూడు చేసే పరమాత్మ ఇక్కడ. అకార ఉకార మకారాలు బ్రహ్మ విష్ణు శివాత్మకమైతే బ్రహ్మ విష్ణు శివుడు కలిసిన పరమాత్మ ఒక్కడే అని చెప్పే పదం ఒకటే ఓంకారం. ఇప్పుడు ఓంకారంలో సృష్టి స్థితి లయ ప్రపంచానికి సంబంధించండి కొంచెం ఆలోచించండి. ఎందుకంటే గణేష తత్వం అన్నా కనుక కొంచెం ఆలోచిస్తే కానీ అర్థం కాదు. సృష్టి స్థితి లయ ప్రపంచానికి సంబంధించినవి. ప్రపంచం లేనప్పుడు ఏది లేదా? మన శూన్యవాదులు కావు, అస్తిత్వవాదులు. ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది, అవునా లేదా? ఆ ఎగ్జిస్టెన్స్ ఎవడు? పరమాత్మ.